మా సంస్కృతిలో ఇద్దరు వ్యక్తులు మొదటిసారిగా కలిసినప్పుడు ఒకరి పేరు మరొకనికి తెలియజేయుట వారు చేసే మొదటి పని. అయితే సాధారణంగా వెంటనే వారు ఈ ప్రశ్న అడుగుతారు, మీరేం పనిచేస్తున్నారు? అనేక విధాలుగా ఈ పాఠములో ప్రవక్తలను గూర్చి మనము ఇదే అడగబోవుచున్నాము. మనం ఇలా అడగాలని ఆశించుచున్నాము, పాత నిబంధన ప్రవక్తలు ఎలాంటి పని చేసేవారు? ఈ పాఠమునకు మేము ప్రవక్త యొక్క పని అను పేరు పెట్టాము. ప్రవక్త యొక్క పనిని గూర్చి అన్వేషించుచుండగా మూడు విషయములను మనము పరిశీలిద్దాము. మొదటిగా ప్రవక్తలు చేయు పనుల పేర్లు, రెండవదిగా పని పరివర్తనాలు అనగా ప్రవచనములో జరిగిన మార్పులు, మరియు చివరిగా ప్రవక్తల పని యొక్క అంచనాలు అనగా ఆయన ప్రవక్తలు చేయాలని దేవుడు ఆశించిన పనులు. పాత నిబంధన ప్రవక్తలు చేసిన పనుల పేర్లను అన్వేషిస్తూ ఈ పాఠమును ఆరంభిద్దాము. అనుదిన జీవితములో ప్రజలను అనేక పేర్లతో మనము పిలుస్తాము. వాస్తవానికి ఒకే వ్యక్తిని రకరకాల పేర్లతో మనం పిలుస్తాము. ఉదాహరణకు ఒకే వ్యక్తిని కాపరి అని, జట్టివాడు అని, వాయిద్యకారుడు అని పిలుస్తాము. ఎందుకు? ఎందుకంటే ప్రజలు అన్ని రకాలైన పనులు చేస్తారు. సరే, పాత నిబంధనలో పాత నిబంధన ప్రవక్తల విషయంలో కూడా ఇదే వాస్తవమయ్యున్నది. వారికి అనేక బిరుదులు ఇవ్వబడినవి. ప్రవక్తలకు పాత నిబంధన ఉపయోగించిన వివిధమైన పేర్లను అన్వేషించుటకు మనము రెండు మౌలికమైన విభాగాలను చూడబోవుచున్నాము. మొదటిగా బైబిలులో ప్రవక్త కొరకు ఉపయోగించబడిన ప్రాథమికమైన పదమును మనము చూద్దాము, మరియు రెండవదిగా ఈ పనిని పురమాయించుటకు బైబిల్ ఉపయోగించే ద్వితీయ పదముల కలగలుపులను మనము పరిశీలిద్దాము. ప్రవక్తలకు ఉపయోగించబడిన ప్రాథమిక పదమును ముందుగా చూద్దాము. ప్రవక్త అను పదమును ఆంగ్ల భాష మాట్లాడు క్రైస్తవులు వినినప్పుడు ప్రవక్త అనగా జ్యోతిష్కుడు లేదా అతీంద్రియ శక్తి ఉన్న వ్యక్తి వలె భవిష్యత్తును గూర్చి చెప్పేవాడు అని ఆలోచిస్తుంటారు. పాత నిబంధన ప్రవక్తలు భవిష్యత్తును గూర్చి చెప్పేవారు అనేది నిజమే, కాని వారి పాత్ర దీనికి మించినదిగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రాఫెట్ అను ఆంగ్ల పదము కూడా భవిష్యత్తును గూర్చి చెప్పువానికంటే ఎక్కువ అర్థమును కలిగినదిగా ఉన్నట్లు మనకు ఒక సూచన కనిపిస్తుంది. ఆంగ్ల భాష మాట్లాడేవారు ప్రవక్త అను పదమును పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెన్ నుండి పొందుకున్నారు. మనము చాలాసార్లు దీన్ని గ్రహించలేము, కానీ గ్రీకు పదమైన ప్రాఫెటెస్ నుండి మన ఆంగ్ల పదమైన ప్రాఫెట్ వస్తుంది. ఇది పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందగలిగే గుణం కలిగినది. ఈ పదము రెండు పదాల యొక్క కలయికగా ఉంది. గ్రీకు పదమైన ప్రాఫెటెస్ యొక్క రెండవ మూలకము ఫెటెస్ అయ్యున్నది, మరియు ఇది మాట్లాడుట అను అంశమును సూచిస్తుంది. ప్రవక్తలు ఎక్కువగా మాట్లాడేవారు మరియు వ్రాసేవారు అని ఇది సూచిస్తుంది. ఇది తగినంత సరళముగా ఉంది, కానీ ప్రాఫెటెస్ అను పదములోని మొదటి మూలకమైన ప్రాను రెండు దిశలలో సూచించవచ్చు. ఇది ఒకవైపున ముందే మాట్లాడడం లేదా ముందుగా చెప్పడం అను అర్థమిస్తుంది, మరొక వైపు ఇది కేవలం మాట్లాడడం లేదా ప్రకటించడం అను అర్థమిస్తుంది. కాబట్టి ప్రవక్త అనగా ముందుగా మాట్లాడువాడు లేదా ప్రకటించువాడైయున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే పాత నిబంధన ప్రవక్తలు రెండు పనులను చేశారు. వారు భవిష్యత్తును గూర్చి మాట్లాడారు, మరియు తమ దినములను గూర్చి కూడా వారు ధైర్యముగా మాట్లాడారు. ప్రవక్త అను ప్రాథమిక పేరు వీరు చేసిన వివిధమైన పనులను సూచిస్తుంది. హెబ్రీ పాత నిబంధనను మనము చూసినప్పుడు ప్రవక్త అను పదముకు విస్తృతమైన అర్థము ఉందని కనుగొంటాము. ప్రాఫెటెస్ అను గ్రీకు పదము సెప్టుజెంట్లో నబీ అను ఒక నిర్దిష్ట హెబ్రీ పదమును అనువదించడానికి ఉపయోగించే పదమయ్యున్నది. ప్రాచీన పశ్చిమాసియాలోని ఇతర భాషలను పోల్చి చూస్తే నబీ అను పదమునకు అర్థము పిలువబడిన వ్యక్తి అని మనము ఎరిగియున్నాము. ఇది పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే గుణము కలిగియున్న పదమయ్యున్నది, మరియు ప్రవక్త దేవుని చేత పిలువబడిన వ్యక్తి అని ఇది సూచిస్తుంది. వారు సాధారణమైన ప్రజలు కాదు, అనేక విశేషమైన పనులను చేయుట కొరకు దేవుడు వారిని పిలచాడు. నబీ అని ఒక ప్రవక్తకు ఇవ్వబడిన ప్రాథమికమైన పేరుతో పాటుగా పాత నిబంధన గ్రంథములో ప్రవక్త స్థానముతో అనుసంధానముగా ఉన్న అనేక ద్వితీయ పదములు ఉన్నాయి. ఈ అనేక ద్వితీయ పదముల యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. మొదటిగా ప్రవక్తలు తరచుగా ఎబేద్ లేదా దాసుడు అను పేరుతో కూడా పిలువబడేవారు. పాత నిబంధన గ్రంథములో అనేక మందిని దాసులు అని పిలిచేవారు, మరియు ఈ పదము ఎల్లప్పుడూ ఒక విధమైన విధేయతను లేదా వినయమును సూచిస్తుంది. అయితే ఈ పేరు ప్రవక్తలకు ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఇది చాలాసార్లు ఒక అధికారి లేదా ఆఫీసరును ప్రత్యేకముగా న్యాయస్థానములోని అధికారిని సూచించు విధముగా ఉంటుంది. ఇజ్రాయేలు రాజులు కూడా దేవుని దాసులని పిలువబడేవారు. ఎందుకంటే వారు దేవుని పరలోక న్యాయస్థానములో అధికారిక స్థానములను పొందిన సామంతరాజులయ్యున్నారు. దేవుని న్యాయస్థానములో ప్రవక్తలు ప్రత్యేక పాత్రలను పోషించారు. వారు పరలోక సింహాసనమునకు ప్రతినిధులుగా పనిచేశారు. వారు గొప్ప రాజు తరపున మాట్లాడిన అధికారిక దాసులయ్యుండిరి. ఈ కారణముగానే ప్రవక్తలను తిరస్కరించుట ఇజ్రాయేలు చేసిన గొప్ప పాపము అని దానియేలు ఒప్పుకున్నాడు. దానియేలు గ్రంథము 9:5 అతడు మాట్లాడిన విధానమును వినండి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి చెప్పిన మాటలను ఆలకింపక. ప్రవక్తలు సాధారణ ప్రజలు కాదు. దేవుని న్యాయస్థానములో దాసులుగా వారు పరలోక సింహాసనమునకు ప్రాతినిధ్యం వహించారు. అంతేగాక దగ్గర సంబంధం కలిగియున్న 2 హెబ్రీ పదములు ప్రవక్తలు పోషించిన మరో ప్రత్యేకమైన పాత్రను సూచిస్తున్నాయి. హెబ్రీ పదమైన రోయే అనగా దీర్ఘదర్శకుడు అని అర్థము, మరియు ఇది హొజే అను పదముతో దగ్గరగా అనుసంధానించబడింది. దీనికి దీర్ఘదర్శి లేదా పర్యవేక్షకుడు అని అర్థము. 1 సమూయేలు గ్రంథం 9:9 ప్రకారం ఇజ్రాయేలులో రాజత్వము రాకమునుపు ప్రవక్తలు దీర్ఘదర్శులు అని పిలువబడేవారు. ఇజ్రాయేలులో మునుపు నేటి ప్రవక్త దీర్ఘదర్శి అని పిలువబడేవాడు. అదేవిధముగా 2 సమూయేలు గ్రంథము 24:11 దావీదునకు దీర్ఘదర్శి అయిన గాదు కూడా హొజే లేదా దీర్ఘదర్శి అని పిలువబడ్డాడు. దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రవక్తలకు ఇవ్వబడిన ఈ పేరులు వారి పనిని గూర్చి ఏమి తెలియజేస్తాయి? ప్రవక్తలు దేవుని వాక్కును పొందుకొనుచుండగా వారు అనుభవించిన అతి ప్రాముఖ్యమైన అనుభవమును ఈ పేరులు సూచిస్తాయి. ప్రవక్తలను దీర్ఘదర్శులు అని పిలుస్తారు, ఎందుకంటే పరలోక ప్రదేశములు చూచే హక్కు వారికి ఇవ్వబడింది. 2 దినవృత్తాంతముల గ్రంథములో ప్రవక్త అయిన మికాయి బెన్నిమ్లా చేసిన ప్రవచనమును వివరించమని అతనికి సవాలు చేయబడింది. ప్రతిస్పందనగా మికాయి తాను పొందుకునిన పరలోక దర్శనమును వివరించాడు. 2 దినవృత్తాంతముల గ్రంథము 18:18-19 ప్రవక్త పరలోకములో చూసిన దర్శనమును వివరించుటను మనము చదువుతాము. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడయ్యుండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇజ్రాయేలు రాజైన అహాబు పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. ప్రవక్తలు దీర్ఘదర్శకులుగా ఎందుకు పిలువబడతారో చూపించుటకు ఇది ప్రసిద్ధిగాంచిన వాక్యభాగము. వారు పరలోక ప్రదేశములోనికి చూశారు. వారు దేవుని మాట ఆలకించారు. కార్యములు జరుగుటను వారు చూశారు. పరలోక ప్రదేశములలో వారు దేవునితో సంకర్షించారు. మరియు ప్రవక్తలను గూర్చి మనము నేర్చుకొనుచుండగా ఈ విధమైన పరలోక అనుభవములు వారి యొక్క పరిచర్యకు కేంద్రముగా ఉన్నాయని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యమైన విషయము. ప్రవక్తల కొరకు అరుదుగా ఉపయోగించబడిన మరొక హెబ్రీ పదము చెఫేహ్ లేదా కాపలావాడు, కాపలా కాయువాడు. ఈ పదము ప్రవక్తలను ప్రాచీన ఇజ్రాయేలులో ఒక సాధారణ కాపలాదారుని పనితో పోల్చుతుంది. ప్రాచీన ప్రపంచములోని పట్టణములకు కాపలాదారులు ఉండేవారు. వారు వచ్చిపోవు సందర్శకులందరినీ పరిశీలించేవారు. ప్రవక్తలు కూడా శత్రువులను కనిపెట్టుట ద్వారా మరియు ఆశీర్వాదము మరియు తీర్పులో దేవుని విధానమును కనిపెట్టుట ద్వారా ఇదే చేశారు. ఉదాహరణకు ఎహెజ్కేలు గ్రంథము 3:17 దేవుడు ప్రవక్త అయిన ఎహెజ్కేలుతో ఈ విధముగా మాట్లాడాడు. నరపుత్రుడా, ఇజ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. బైబిలు కాలములలో శత్రువుల దాడి లేదా స్నేహితుల సందర్శనను గూర్చి ముందుగా హెచ్చరించుట పట్టణ శ్రేయస్సు కొరకు ప్రాముఖ్యమైనదిగా ఉండేది. ప్రజలకు సిద్ధపడే అవకాశం ఉండుటకుగాను ఆయన ప్రవక్తలు ఎల్లప్పుడూ రాబో నాశనమును మరియు ఆశీర్వాదములను కనిపెట్టేవారని దేవుడు బయలుపరచాడు. ప్రవక్తలు తరచి చూస్తూ కలలలో మరియు దర్శనములలో జరగబో విషయములను చూసి ప్రజల యొద్దకు వెళ్ళి వాటిని గూర్చి ముందుగా ప్రకటించేవారు. ప్రవక్తలు కొన్ని సందర్భములలో హెబ్రీ పదమైన మలాక్ అనగా దూత అని కూడా పిలువబడేవారు. పాత నిబంధన యొక్క ప్రాచీన ప్రపంచములో టెలిఫోన్లు, ఇమెయిల్లు, టెలివిజన్లు లేవు. ఎక్కువ దూరం సమాచారం పంపడానికి ఏకైక మార్గం మానవ దూతలు. మరియు దూతలు ఒక వ్యక్తి యొద్ద నుండి, ఎక్కువగా రాజు లేదా మిలిటరీ జనరల్ నుండి సమాచారమును పొంది దానిని గ్రహీతలకు అందించేవారు. సంభాషించవలసిన అత్యవసరత ఏర్పడినప్పుడు చాలాసార్లు దూతలను ఉపయోగించేవారు. పాత నిబంధన ప్రవక్తలను ఈ పేరుతో పిలుస్తుంది, ఎందుకంటే వారు దేవుని యొద్ద నుండి సందేశమును అందుకొని ఆ అత్యవసర సందేశమును దేవుని ప్రజలకు తెలియజేసేవారు. ఉదాహరణకు, కొందరు యూదులు బబులోను చెర నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు వారు తీవ్రముగా నిరుత్సాహపడ్డారు. కాబట్టి దేవుడు ప్రవక్త అయిన హగ్గయిని పిలిచి సందేశమునిచ్చి అతనిని పంపించాడు. ఈ కారణమును బట్టి హగ్గయి గ్రంథము 1:13 ప్రవక్తను గూర్చి ఈ మాటలు చెబుతుంది. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రవక్తలు దేవుని ప్రజల మీద తమ సొంత ఆలోచనలను రుద్దరు అని దూత అను బిరుదు స్పష్టము చేస్తుంది. విరుద్ధంగా చెప్పాలంటే వారు యెహోవా దూతలుగా పనిచేసి దేవుని పక్షమున మాట్లాడారు. చివరిగా, ప్రవక్తలు కొన్నిసార్లు ఇష్ ఎలోహిం అనగా దైవజనుడు అని పిలువబడేవారు. దైవజనుడు అను బిరుదును దేవుడు పంపిన మనిషి అని కూడా అనువదించవచ్చు. ఈ పేరు ప్రవక్తలు కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన పవిత్ర పాత్రను సూచిస్తుంది. వారు ప్రత్యేకించబడి దేవుని ద్వారా పంపించబడ్డారు. కావున ప్రవక్తలకు దేవుని నుండి ప్రత్యేక రక్షణ ఉంది, మరియు వారికి ప్రత్యేకమైన అధికారం �ివ్వబడింది. 2 రాజుల గ్రంథము 1:12 ప్రవక్త అయిన ఏలియా ఈ పదం యొక్క ప్రాముఖ్యతను ప్రత్యక్షపరిచాడు. అక్కడ మనం ఇలా చదువుతాము. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని 50 మందిని దహించెను. ఏలియా యొక్క దైవాధికారము ప్రవక్తకు వ్యతిరేకముగా ఉన్నవారి మీదికి అద్భుతముగా అగ్నిని దిగివచ్చుటతో ప్రత్యక్షపరచబడింది. ఏలియా ఇక సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు దేవుడు పంపినవాడు, అతడు దేవుని పక్షమున ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన ప్రవక్తలకు అనేకమైన పేర్లు మరియు శీర్షికలు ఉన్నాయని మనము చూశాము. పాత నిబంధనలో ఉపయోగించబడిన ఈ వివిధమైన పేర్లను మనము అవలోకనము చేశాము. కానీ ఒక విషయం మాత్రం మనం స్పష్టముగా చూస్తాము. ప్రవక్తలు సాధారణముగా ప్రజలు ఆలోచన చేసేదానికంటే భిన్నమైనవారు. వారు కేవలం అతీంద్రియులు లేదా జరగబోయే దానిని గూర్చి ముందుగా తెలియజేసేవారు మాత్రమే కాదు, వారికి వివిధమైన పనులు ఉన్నాయి. గనుక వారికి వివిధమైన పేర్లు ఉన్నాయి. మనము పాత నిబంధన ప్రవచనమును అర్థము చేసుకోవాలంటే ప్రవక్త ఎవరు అను విషయము మీద మనకు విస్తృతమైన అవగాహన అనేది ఉండాలి. పాత నిబంధన ప్రవక్తలు కలిగి ఉన్న వివిధమైన పనుల పేర్లను ఇప్పటి వరకు మనము పరిశీలించాము. ఇప్పుడు మనము మన 2వ అంశమును చూద్దాము. ప్రవక్త పనిలో జరిగిన పరివర్తనములు ఏమిటి? నా జీవితంలో అనేకమైన పనులు ఉన్నాయి, మరియు వాటిలో ప్రతి ఒక్కదానిని గూర్చి ఒక వాస్తవం ఉన్నది. అవన్నీ పరివర్తన చెందాయి. నేను కొంతకాలం పనిచేసిన తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ పని ఆరంభములో ఉన్నదానికంటే కొంత భిన్నముగా ఉంది. సరే, పాత నిబంధన ప్రవక్తల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. వారికి ఒక పని అప్పగించబడింది, కానీ బైబిల్ చరిత్ర అభివృద్ధి చెందుతుండగా వారి పనులు పరివర్తనము చెందాయి. పాత నిబంధన ప్రవక్తల యొక్క పని ఏ విధముగా పరివర్తనము చెందినదో అర్థము చేసుకునుటకు ప్రవచనం యొక్క 4 చారిత్రక మెట్లను గూర్చి ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. రాజులకు మునుపు కాలము అనగా ఇజ్రాయేలులో రాజులు లేని సమయము. రాజుల కాలము, చెరకాలము అనగా దేశములో నుండి చెరగొనిపోబడిన కాలము. మరియు చెరతరువాత కాలము అనగా చెర నుండి ఇజ్రాయేలు తిరిగి వచ్చిన తరువాత కాలము. రాజులకు మునుపు కాలములోని ప్రవక్తలను మొదటిగా చూద్దాము. ఇజ్రాయేలులో రాజులేని కాలమును మనము పరిశీలించినప్పుడు ప్రవచనం యొక్క అనేక లక్షణములను చూడడం సులభముగా ఉంటుంది. మొదటిగా, ఈ కాలములో చాలా తక్కువ మంది ప్రవక్తలు ఉండేవారు. నబీ అను పదము ఆదికాండము నుండి న్యాయాధిపతుల గ్రంథం వరకు కూడా కనిపించదు. ఈ పుస్తకములలో 20 కంటే తక్కువ ప్రస్తావనలు ఉన్నాయి, మరియు వాటిలో కొన్ని రాబోవు భవిష్యత్ ప్రవక్తలను గూర్చి తెలియజేయునవిగా ఉన్నాయి. కాబట్టి రాజులు లేని ఆరంభకాలములో చాలా తక్కువ మంది ప్రవక్తలు ఉండేవారు. అంతేగాక రాజుల కాలమునకు మునుపు ప్రవక్తలు అనేక రకములైన అనధికారిక సేవలను చేసేవారు. వారు చేసిన పనులు చాలా వరకు తాత్కాలికమైనవిగాను, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కొరకు మరియు ప్రత్యేకమైన కాలముల కొరకు రూపొందించబడినవిగాను ఉండేవి. నబీ అను పదము రాజుల కాలమునకు ముందు రకరకాల పనులు చేసిన వివిధ రకములైన ప్రజలను గుర్తించుట కొరకు ఉపయోగించబడేది. ఇజ్రాయేలులో రాజులు లేని బైబిల్ చరిత్ర యొక్క ఆరంభకాలము తరువాత పాత నిబంధన ప్రవచనములో ఒక నాటకీయమైన మార్పును మనము చూస్తాము. రాజుల కాలము ఇజ్రాయేలు రాజ్యములో అనేక మార్పులను తెచ్చింది, మరియు ప్రవక్తల పాత్రలో కూడా మార్పును తెచ్చింది. రాజులు లేని కాలమునకు భిన్నముగా ఈ కాలంలో ప్రవక్తలు చాలా తక్కువగా ఉండేవారు. సమూయేలు, రాజులు మరియు దినవృత్తాంతములు గ్రంథములలో ఈ ప్రవక్త మరియు ఆ ప్రవక్త అని మనం పదే పదే చదువుతాము. వాస్తవంగా చెప్పాలంటే ఏ ఇతర కాలము కంటే కూడా బైబిల్లోని ఈ కాలంలో ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. రాజుల కాలములో ప్రవక్తల యొక్క సంఖ్యాపరమైన అభివృద్ధితో పాటుగా ప్రవచనము కూడా మరింత అధికారికంగా మారింది. రాజుల ఆగమనముతో రాజుల కార్యముల మీద మరియు వారు మోషే ధర్మశాస్త్రమునకు విధేయత చూపుచున్నారా లేదా అను విషయము మీద దృష్టి పెట్టే పని దేవుడు ప్రవక్తలకు అప్పగించాడు. ఇజ్రాయేలుకు మానవరాజు ఉండాలని దేవుడు ఆశించినను పతనమైన మానవరాజులు రాజ్యమునకు గొప్ప ప్రమాదము తెచ్చిపెడతారని ఆయనకు తెలుసు. గొప్ప అధికారమును ఏ విధముగా ఉపయోగించాలో మానవులకు తెలియదు. వారు సాధారణంగా అవినీతి పరులు అవుతారు మరియు వారి ఆధీనములో ఉన్నవారిని దోచుకునుటకు ప్రయత్నిస్తారు. ఇజ్రాయేలు చరిత్ర విషయంలో రాజులు అవినీతి పరులైనప్పుడు అది చాలా ప్రమాదకరమయ్యేది, ఎందుకంటే వారి చర్యల వలన దేవుడు ప్రజలందరి మీదకి తీర్పు తెచ్చేవాడు. ఈ కారణమును బట్టి మోషే రాజుల అధికారము మీద అనేకమైన ఆంక్షలను విధించాడు. ద్వితీయోపదేశకాండము 17:14-20 మోషే ఇజ్రాయేలు రాజుల మీద అనేకమైన ఆంక్షలు విధించాడు. దేవుడు నియమించినవాడే ఇజ్రాయేలుకు రాజుగా ఉండాలి. రాజు అనేవాడు మీ సహోదరులలో నుండి వచ్చినవాడై ఉండాలి. మరో మాటలో ఇజ్రాయేలీయుడై ఉండాలి. రాజు అనేకమైన గుర్రాలను కలిగి ఉండకూడదు. అతడు ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదు. రాజు అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు. మరియు దీనిని బట్టి మోషే యొక్క అర్థం ఏమిటంటే అనేక మంది విదేశీ భార్యలు ఉండకూడదు. అతడు వెండి మరియు బంగారమును ఎక్కువగా సమకూర్చుకొనకూడదు. రాజు మోషే ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి, మరియు రాజు తన జీవితకాలమంతయు ధర్మశాస్త్రమును ధ్యానించాలి. అతడు మోషే ధర్మశాస్త్రములోని మాటలను చాలా జాగ్రత్తగా అనుసరించాలి, మరియు అతడు తనను తాను తన సహోదరుల కంటే ఉత్తమునిగా భావించుకోకూడదు. వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయేలు రాజుల చరిత్రను మనము చదివిన వెంటనే మోషే వారి మీద పెట్టిన ఆంక్షలను వారు పాటించలేదని మనము కనుగొంటాము. కాబట్టి రాజుల యొక్క అవిధేయతకు మరియు వారిని అనుసరించిన ప్రజలకు సాక్ష్యమివ్వడానికి ప్రవక్తలను పంపాడు. రాజుల అధికారమును పరిశీలించడానికి ప్రవక్తలు అధికారిక కార్యాలయమును నిర్వహించారు. ప్రవక్తలు మరియు రాజుల యొక్క ఈ సన్నిహిత అనుబంధమును బైబిల్లోని అనేక పేజీలలో మనము చూడవచ్చు. ప్రవక్త అయిన నాతాను దావీదు ఎదుట నిలచాడు. ఒదేదు అహాజుతో ప్రవచించాడు. ఏలియా అహాబును విమర్శించాడు. ఇప్పుడు ప్రతి ప్రవక్త కూడా వాస్తవానికి రాజుల న్యాయస్థానములో అధికారికంగా పనిచేయలేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది నిజమైన ప్రవక్తలను తమ కాలములోని రాజులు తిరస్కరించారు. కానీ న్యాయస్థానములలోనైనా లేదా నగర వీధులలోనైనా రాజుల కాలములోని ప్రవక్తలు రాజులను మరియు ఇతర అధికారులను దేవుని ధర్మశాస్త్రమునకు బాధ్యులను చేశారు. రాజులు మరియు అధికారులు దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించినప్పుడు వారి తప్పులను ఎత్తిచెప్పడం ద్వారా వారు ఈ కాలములో దేవుని పని చేశారు. కాబట్టి రాజుల కాలములో అనేక మంది ప్రవక్తలు సంఖ్యాపరముగా పెరుగుటను మనము చూస్తాము. మరియు ప్రవక్తలు న్యాయస్థానములలో ప్రభువును సేవించుచుండగా వారి యొక్క అధికారికమైన పనిని కూడా మనము చూస్తాము. రాజుల కాలముకు మునుపు నుండి రాజుల కాలము వరకు ప్రవచనములో జరిగిన కొన్ని పరివర్తనములను ఇప్పటి వరకు మనము చూశాము గనుక ఇప్పుడు మన దృష్టిని చరకాలము వైపు త్రిప్పుదాము. చరకాలములో ప్రవచనము ఏమైనది? మంచిది. క్రీస్తుపూర్వం 722 ఉత్తర ఇజ్రాయేలు రాజధాని అయిన సమరయ అషూరు చేతిలో పడిపోయింది, మరియు క్రీస్తుపూర్వము 586 యెరూషలేము బబులోనియుల చేతిలో పడిపోయింది. అనేక మంది దేవుని ప్రజలు తమ ప్రదేశము నుండి ఇతర దేశములకు చెరగొనిపోబడ్డారు. ఈ కాలములో ప్రవక్తల పరిచర్యలను 2 వర్ణిస్తాయి. మొదటిగా, ప్రవక్తలు సంఖ్యాపరముగా తగ్గిపోయారు. తమ ప్రవచనములను బైబిలులో నమోదు చేయడానికి తగినంతమంది ప్రాముఖ్యమైన ప్రవక్తలు లేరు. ఉదాహరణకు, ఈ కాలంలో ఉన్న తక్కువ మంది ప్రవక్తలలో దానియేలు మరియు ఎహెజ్కేలు ప్రసిద్ధి చెందినవారు. వాస్తవానికి చెరతో పాటుగా ఇజ్రాయేలు రాజ్యము కూడా నాశనమైపోయింది. ఈ కారణముగా ప్రవక్తలు దేవునికి చేసే సేవ మరింత వైవిధ్యంగా మరియు అనధికారికంగా మారింది. చాలా వరకు దేవుని యొక్క నిజమైన ప్రవక్తలు చెరను గూర్చి మరియు దేశముకు తిరిగి వచ్చే అవకాశమును గూర్చి దేవుని ప్రజలకు వివరిస్తూ తమ కాలమును వెళ్లబుచ్చారు. కాబట్టి చెరకాలములో చాలా తక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని మనము చూస్తాము, మరియు వారు ఇజ్రాయేలు రాజులను గూర్చి చాలా తక్కువగా మాట్లాడారు. చరతరువాత కాలములో ప్రవచనాత్మక కార్యకలాపాలను చూసిన కొన్ని తరములను మనము చూస్తాము. చరతరువాత కాలములోని ఆరంభ భాగం యొక్క నాయకుడైన జెరుబ్బాబేలు రాజ్యమును పునరుద్ధరించుట ఆరంభించాడు. రాజరికము పునర్స్థాపించబడు సంభావ్యత తలెత్తింది. తత్ఫలితముగా ప్రవచనమునకు రెండు విషయాలు జరిగాయి. ప్రవక్తలు సంఖ్యాపరంగా తక్కువగానే మిగిలిపోయారు, కాని ప్రవక్తల మధ్యలో కొన్ని చాలా ప్రాముఖ్యమైన కార్యములు జరిగాయి. ఈ కాలములో మనకు తెలిసిన ముఖ్యమైన ప్రవక్తలు హగ్గయి, జకరియా మరియు మలాకీ. ప్రవక్తలు మరొకసారి అధికారికమైన స్థానమును అధిరోహించుట ఆరంభించారు. జెరుబ్బాబేలు యూదాదేశ అధిపతి అయ్యాడు, మరియు రాబోవు రాజుగా అతని మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. తత్ఫలితముగా దేవాలయమును పునర్నిర్మించమని హగ్గయి మరియు జకరియా ఇజ్రాయేలు అధికారులను ప్రోత్సహించారు. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినందున పునరుద్ధరించబడిన అధికారులను మరియు ప్రజలను మలాకీ మందలించాడు. చరతరువాత కాలములో దేవునికి నమ్మకముగా ఉండమని ప్రవక్తలు నాయకులను మరియు సామాన్య ప్రజలను ప్రోత్సహించారు. కాబట్టి రాజరిక వ్యవస్థ ఎదుగుట మరియు పడిపోవుట ఆధారంగా ప్రవచనములో కూడా మార్పులు జరిగాయి. మనము కొందరు ప్రవక్తల యొక్క మాటలను విశదీకరించినప్పుడు మనము రాజులకు మునుపు కాలములో ఉన్నామా, రాజుల కాలములో ఉన్నామా, చరకాలములో ఉన్నామా, లేదా చరతరువాత కాలములో ఉన్నామా అను విషయమును ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రవక్తల పనిలోని ఈ పరివర్తనలు వారి యొక్క మాటలను అర్థము చేసుకునుటలో మనకు సహాయము చేస్తాయి. ఇప్పటి వరకు ప్రవక్తలకు ఇవ్వబడిన వివిధ పేర్లను మరియు ఇజ్రాయేలు చరిత్రలో ప్రవచనము అభివృద్ధి చెందిన మార్గములను మనము పరిశీలించాము. ఈ సమయములో ప్రవక్తల పనిపై పెట్టబడిన అంచనాలను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ప్రవక్తలు ఏమి చేయాలని దేవుడు ఆశించాడు? ఈ అంశమును విశదీకరించుటకు రెండు విషయములను మనము చూద్దాము. మొదటిగా, అనేక మంది బైబిల్ అనువాదకులు ప్రవక్తలకు అనువర్తించే అంచనాల యొక్క సుప్రసిద్ధ నమూనాలు, మరియు రెండవదిగా ప్రవక్త పనిపై ఉన్న అంచనాల యొక్క ప్రామాణికతను గూర్చి స్వయంగా బైబిల్ ఇచ్చు నిబంధన నమూనా. దేవుడు తన ప్రవక్తలు ఏమి చెయ్యాలని ఆశించాడో వివరించుటకు ఉపయోగించబడిన కొన్ని నమూనాలను మొదటిగా చూద్దాము. అనువాద చరిత్ర అంతటా యూదులు మరియు క్రైస్తవులు ప్రవక్తల పాత్రలను వివిధ రకాలుగా అర్థము చేసుకున్నారు. వీటిలో కొన్ని నమూనాలు సత్యమునకు సంబంధించిన అంశములను గూర్చి మాట్లాడతాయి. కానీ దేవుడు తన ప్రవక్తలు ఎలా ఉండాలని ఆశించుచున్నాడో దానికి సమగ్రమైన నమూనాను అందించుటలో మాత్రం విఫలమయ్యాయి. అనేక మంది వ్యాఖ్యాతలు పాత నిబంధన ప్రవక్తలను ఇతర సంస్కృతుల శకునములతో పోల్చుతారు. డెల్ఫీ దేవోక్తి లేదా ఇతర ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతులలోని శకునముల వలెనే ప్రవక్తలు దేవుని ప్రాప్యతను పొంది వ్యక్తిగత ప్రశ్నలు మరియు ప్రార్థనలకు ఆయన యొక్క ప్రతిస్పందనలను అందించేవారిగా ఉన్నారని వారు భావించారు. ఇప్పుడు బైబిల్లోని ప్రవక్తలు అప్పుడప్పుడు ఈ విధమైన పాత్రను పోషించారన్న విషయమును మనం ఒప్పుకోవాలని నా ఆలోచన. కానీ మనము చూడబోచున్నట్లుగా ప్రవక్తలు చేయవలసి ఉండిన పనికి సమగ్ర నమూనాను ఈ దృక్పథము అందించదు. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు ఏమి చేశారు అను విషయమును గూర్చిన మరొక సుప్రసిద్ధ ఆలోచన ఏమిటంటే, వారు భవిష్యత్తును గూర్చి చెప్పేవారు లేదా భవిష్యత్తును ముందుగా తెలిపేవారు. తరువాత ఏమి జరగబోతుంది అని ఎవరైనా తెలుసుకోవాలని ఆశించినప్పుడు దానిని కనుగొనుటకు వారు ప్రవక్త యొద్దకు వెళ్ళేవారు. మరొకసారి, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ప్రవక్తలు ఎల్లప్పుడూ ముందుగానే చెప్పారు. కాబట్టి ఈ దృక్పథములో కూడా కొంత వాస్తవం ఉన్నది. దేవుడు వారికి కొన్ని అంతర్దృష్టులను ఇచ్చాడు, మరియు వారు ఈ అంతర్దృష్టులను తగిన వ్యక్తులకు ప్రకటించారు. అయినను భవిష్యత్తును గూర్చి ముందుగానే చెప్పుట మాత్రమే పాత నిబంధన యొక్క కేంద్ర భాగము అని మనము తలంచకూడదు. పాత నిబంధన ప్రవక్తల నుండి మరింత విస్తృతమైన మరియు మరింత ప్రాముఖ్యమైన విషయాలు ఆశించబడినవి. ప్రవచనమును గూర్చిన ఈ సుప్రసిద్ధ నమూనాలు కొన్ని విధాలుగా మనకు సహాయపడతాయి. కానీ దేవుడు తన ప్రవక్తల నుండి ఆశించిన అత్యంత ప్రాథమిక ఆపేక్షను గూర్చి అవి స్పష్టతను ఇవ్వవు. పాత నిబంధన గ్రంథము ప్రవచనమును వివరించడానికి ఉపయోగించే అత్యంత సమగ్రమైన నమూనా నిబంధనా నమూనా. ప్రవచనమును గూర్చిన నిబంధన నమూనాను పరిశీలించుట ఆరంభించినప్పుడు శతాబ్దములుగా యూదులు మరియు క్రైస్తవులు బైబిలులోని నిబంధనను ఒక ప్రధానమైన అంశముగా భావించారని మనము జ్ఞాపకముంచుకోవాలి. కానీ నిబంధన అంశమును గూర్చిన బైబిల్ ఆలోచన మీద మన అవగాహన సంవత్సరముల తరబడి మెరుగుపడింది. కాబట్టి నిబంధనను గూర్చిన గత అవగాహనలను మరియు మరింత సమకాలీన అవగాహనలను ఆలోచించుట ద్వారా మనం ఆరంభించాలి. నిబంధనను గూర్చిన గత అవగాహనలు బాగుగా పనిచేశాయి, కానీ ఇవి నిబంధన అను బైబిల్ అంశము అభివృద్ధి చెందిన చారిత్రక సందర్భమును గూర్చి సరైన అవగాహన కలిగి ఉండలేదు. ఇటీవల కాలము వరకు కూడా పాత నిబంధనలోని నిబంధనల యొక్క ప్రాచీన పశ్చిమాసియా సందర్భములను గురించి మనకు అంతగా తెలియదు. కాబట్టి వేదాంత పండితులు తమ ఆలోచనను బైబిలులోని నిబంధనల మీద రుద్దుట తప్ప వేరే మార్గం లేకపోయింది. సాధారణంగా వారు పాత నిబంధనలోని నిబంధనలను రోమా నియమము ఆధారముగా లేదా సమకాలీన చట్టపరమైన ఏర్పాట్ల ఆధారముగా అధ్యయనము చేశారు. ఉదాహరణకు చాలాసార్లు చెప్పబడినట్లుగా నిబంధన అనునది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందము అని మనము వినినప్పుడు ఈ సూత్రీకరణ లేదా ఇతర సారూప్య సూత్రీకరణలు పూర్తిగా తప్పు కాదు, కానీ అవి మనకు అంతగా సహాయపడవు. వారికి వేరే అవకాశం లేదు కాబట్టి గతములో వేదాంత పండితులు ఈ సాధారణమైన పద్ధతిలో నిబంధనను అర్థము చేసుకున్నారు. కానీ నిబంధనను గూర్చిన మన సమకాలీన అవగాహన ఈ గత సూత్రీకరణల కంటే పరిపూర్ణమైనదిగా ఉన్నది. ఇటీవల దశాబ్దములలో పాత నిబంధనలోని నిబంధనల మీద మన అవగాహనను బలపరచుటలో అనేక ముఖ్యమైన పురావస్తుశాస్త్ర పరిశోధనలు సహాయము చేశాయి. పాత నిబంధన ప్రవక్తల యొక్క పనిని గూర్చిన అంచనాలను నిబంధన ఏ విధముగా స్థాపించినదో అర్థము చేసుకున్నటకు ఈ పురోగతి మనలను ఒక ఉత్తమమైన స్థానములో ఉంచుతుంది. ప్రాచీన ప్రపంచములో ఉనికిలో ఉన్న రాజకీయ ఒప్పందములకు సారూప్యముగా ఉన్న విధానములలో పాత నిబంధన ఎల్లప్పుడూ ఇజ్రాయేలుతో దేవుని సంబంధమును గూర్చి వివరిస్తుందని ప్రాచీన పశ్చిమాసియా ఆవిష్కరణలు తెలియజేశాయి. ప్రాచీన ప్రపంచములోని పశ్చిమ ఆసియా ప్రాంతమంతటా ఒక రాజ్యము మరియు మరొక రాజ్యమునకు మధ్య తరచుగా ఒప్పందాలు ఉండేవి. ఈ ఒప్పందములు ఏర్పడిన విధానములో వైవిధ్యము ఉన్నప్పటికీ అనుగుణ్యత కూడా ఉంది. తద్వారా ఆ ప్రాంతములోని ప్రజలు ఈ ఒప్పందములు ఎలా జరిగేవో అర్థము చేసుకున్నారు. ఈ కారణమును బట్టి అనేక విధాలుగా ఈ ప్రాచీన పశ్చిమాసియా ఒప్పందములకు సమాంతరముగా ఉన్న నిబంధనల ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో అనుబంధపరచుకున్నాడు. బైబిల్ కాలంలో ఒకే స్థాయిలో ఉన్న రెండు రాజ్యముల మధ్య ఒప్పందములు జరిగేవి, మరియు ఈ ఒప్పందములను మనము సమానత్వ ఒప్పందములు అని పిలుస్తాము. ఉదాహరణకు ఐగుప్తు మరియు అష్షూరు రాజ్యాల మధ్య జరిగిన ఒప్పందము చరిత్రలోని కొన్ని కాలములలో సమానుల మధ్య జరిగినదిగా ఉన్నది. కానీ చాలాసార్లు ప్రాచీన ప్రపంచములోని ఒప్పందములు అనేవి ఒక గొప్ప చక్రవర్తికి మరియు ఒక నగరము లేదా చిన్న రాజ్యము యొక్క రాజుకు మధ్య జరిగేవిగా ఉండేవి. ఉదాహరణకు కనాను నగర రాష్ట్రాల రాజులు గొప్ప ఐగుప్తు సామ్రాజ్యముతో ఒప్పందములు చేసుకునేవారు. ఈ విధమైన ఒప్పందములు ప్రభువు సామంత ఒప్పందములుగా పిలువబడతాయి. ప్రభువు అను పదమునకు అర్థము జార్ లేదా చక్రవర్తి, మరియు సామంత అనగా వాస్తవానికి ఆ గొప్ప చక్రవర్తి యొక్క సేవకులు అని అర్థం. ప్రభువులు లేదా గొప్ప చక్రవర్తులు వారి మధ్య అనుబంధమునకు నియమాలను స్థాపించి భద్రతను సంరక్షణను అందించారు. ప్రతిగా సామంతులు లేదా సేవక రాష్ట్రాలు పనులు చెల్లించుట ద్వారా మరియు అతని యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభువుకు విధేయత చూపించారు. ఈ ప్రభువు సామంత ఒప్పందముల యొక్క ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే చక్రవర్తులు ప్రతినిధులకు లేక దూతలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పాత్ర. ప్రభువులు ఎల్లప్పుడూ ప్రతినిధులను లేదా దూతలను పంపేవారు. తద్వారా వారు సామంత రాజ్యములకు తమ యొక్క ఒప్పందములను గురించి జ్ఞాపకము చేసేవారు. ఈ దూతలు నిబంధన ఒప్పందం యొక్క న్యాయవాదులుగా వ్యవహరించేవారు. వారు తమ ఒప్పందముల యొక్క నిబంధనలను పాటించడానికి సమ్మతించున్నట్లు సామంత రాష్ట్రాలను పురికొల్పేవారు. ఇప్పుడు చక్రవర్తులు తమ యొక్క సామంత రాజ్యములతో చాలా ఓర్పుగా వ్యవహరించేవారు. కానీ చివరికి ఒకవేళ సామంత రాజ్యము దూత యొక్క మాటలను తిరస్కరించినట్లయితే ఆ చిన్న రాజ్యములను ఓడించుటకు గొప్ప చక్రవర్తి తన యొక్క సైనిక దళముతో కూడా వచ్చేవాడు. ప్రాచీన పశ్చిమాసియాలోని దూతల యొక్క పని పాత నిబంధన ప్రవక్తలకు ఒక నమూనాను అందించింది. ప్రవక్తలు దేవుని యొక్క నిబంధనాదూతలుగా లేదా ఆయన యొక్క నిబంధన న్యాయవాదులుగా పనిచేశారు. దైవక చక్రవర్తి యొక్క సింహాసనం యొద్ద నుండి వారు తమ సందేశములను పొందుకునేవారు, మరియు దైవక చక్రవర్తి వారి ద్వారా ఆయన యొక్క సామంతరాజ్యముతో మాట్లాడేవాడు. ఇజ్రాయేలు దాని నిబంధన షరతులను పాటించినప్పుడు ప్రవక్తలు కొన్నిసార్లు ప్రశంసించారు, కానీ వాటిని ఉల్లంఘించినప్పుడు దేవుని ఉగ్రత వస్తుందని వారు హెచ్చరించారు. పాత నిబంధన ప్రవచనములోని ఈ దృక్కోణమును అతిగా ఉద్ఘాటించుట కష్టమే. ప్రవక్తలు దేవుని దూతలు. ఆయన తన సామంతరాజ్యమైన ఇజ్రాయేలుకు గొప్ప ప్రభువుగా ఉన్నాడని వారు సూచించారు. ఈ ప్రాథమిక నిబంధన నమూనాను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడే ప్రవక్తలు దేవుని కొరకు చేసిన పనిని మనం అర్థము చేసుకోగలుగుతాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయములోని సుప్రసిద్ధమైన కథనము ఈ దూతల నమూనా యొక్క ప్రాముఖ్యతను స్పష్టము చేస్తుంది. ఈ అధ్యాయములో నిబంధనను గూర్చి స్పష్టముగా ప్రస్తావించకపోయినప్పటికీ ప్రవక్తలు నిబంధన న్యాయవాదులు అనగా గొప్ప రాజపక్షమున ఉన్న దూతలు అను ఆలోచన యెషయా గ్రంథము 6వ అధ్యాయం యొక్క చిత్రీకరణను నియంత్రిస్తుంది. మొదటి 5 వచనములలో యెషయా దర్శనమును పొందాడు. ఈ దర్శనములో దేవుడు సింహాసనము మీద ఆసీనుడై ఉండుట అతడు చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో ప్రవక్త ఇలా చెప్పాడు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆ దృశ్యమును చూసిన తరువాత 5వ వచనములో యెషయా ఇలా పేర్కొన్నాడు, రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటిని. ప్రవక్త తన దేవునిని ఏ విధముగా అర్థము చేసుకున్నాడో ఈ వాక్యభాగము స్పష్టము చేస్తుంది. దేవుడు తన ప్రజల యొక్క రాజయ్యున్నాడు, మరియు అందరికీ ప్రభువుగా హెచ్చించబడిన ప్రభువు లేదా చక్రవర్తి అయ్యున్నాడు. ఈ దైవికమైన ప్రభువు సన్నిధిలోనికి ప్రవేశించే హక్కు ప్రవక్తకు ఉండినది. అయినప్పటికీ దేవుని సింహాసనము యొక్క అద్భుతమైన దృశ్యమును చూడడానికి యెషయా ఎందుకు ఆహ్వానించబడ్డాడు అను ప్రశ్నను మనము అడగాలి. ఎందుకు అతడు వెంటనే గుర్తించాడు? యెషయా అతని ప్రభువు యొక్క సింహాసనము వైపుకు చూసి 6వ అధ్యాయం 5వ వచనములో ఇలా అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. తీవ్రమైన విస్తృతమైన పాపము సామంతరాజ్యములో చోటు చేసుకుంది గనుక యెషయా దైవికమైన ప్రభువు సమక్షములోనికి ఆహ్వానించబడ్డాడు. పాత నిబంధనలో ప్రవక్తలు పిలువబడడానికి ఇది ఒక సాధారణమైన కారణమై ఉంది. దేవుని ప్రజలు తమ నిబంధన ప్రభువుకు నమ్మకముగా లేనందున నిబంధనను విచారించుటకు దేవుడు ఆయన యొక్క ప్రవక్తలను పిలచాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలలో సెరాపులలో ఒకడు యెషయా యొద్దకు వచ్చి అతని పెదవులను కారుతో తీసిన నిప్పుతో కాల్చాడు. ఈ ప్రక్షాళన వలన యెషయా దేవుని ప్రతినిధిగా సేవ చేయు అర్హతను పొందాడు. అటు తరువాత 8-13 వచనములలో నిబంధనను విచారించుమను ఆజ్ఞను యెషయా పొందాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనములో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. తన యొక్క దూతగా ఇజ్రాయేలుకు ఎవరైనా వెళ్లాలని ప్రభువు కోరినప్పుడు యెషయా ఈ ప్రసిద్ధమైన మాటలు పలుకుతూ జవాబిచ్చాడు, నేనున్నాను, నన్ను పంపుము. గొప్ప ప్రభువు యొద్ద నుండి ఇజ్రాయేలు సామంతరాజ్యమునకు పంపబడిన వ్యక్తిగా యెషయా తన పిలుపును అంగీకరించాడు. యెషయా గ్రంథములోని మిగిలిన భాగము ప్రవక్త ఈ పనిని ఏ విధముగా చేశాడో తెలియజేస్తుంది. అతడు రాజులతోనూ ఇతర నాయకులతోనూ మరియు ప్రజలతోనూ మాట్లాడాడు. అతడు నిబంధన ఉల్లంఘనలను ఖండించి నిబంధన ఆశీర్వాదముల యొక్క నిరీక్షణను దేవుని ప్రజలకు అందించాడు. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉదహరించబడిన నమూనా పాత నిబంధన ప్రవచనమంతటిలో కనిపిస్తుంది. ప్రవక్తలు సింహాసనము మీద ఆసీనుడయ్యున్న గొప్ప ప్రభువు యొద్ద నుండి సందేశమును పొందుకొని ఆ సందేశములను ఆయన యొక్క సామంతరాజ్యమైన ఇజ్రాయేలుకు అందించే దూతలుగా ఉన్నారు. ఈ పాఠములో ప్రవక్తల యొక్క పనిని గూర్చి పరిశీలించుట ద్వారా వారి యొక్క అనుభవమును మనము పరిశీలించాము. వారు పొందుకునిన అనేక పనుల పేర్లలో కొన్నింటిని మనము చూశాము, మరియు ప్రవక్త కార్యాలయము ఏ విధముగా అభివృద్ధి చెందినదో మరియు ఇజ్రాయేలు చరిత్రలో అది ఏ విధముగా పరివర్తన చెందినదో మనము చూశాము. చివరిగా ప్రవక్త యొక్క పనిని నియంత్రించే ప్రాథమిక అంచనాలను చూశాము. పాత నిబంధన ప్రవక్తలను గూర్చి ప్రజల మధ్య అనేక సందేహములు ఉన్నాయి. మరియు కేవలం వారి యొక్క పనుల పేర్లను, జరిగిన పరివర్తనములను మరియు ప్రవక్తలు ఆయన యొక్క నిబంధనలను ప్రతిబింబించు విధముగా ఉంటారను నిరీక్షణను దేవుడు కలిగియుండుటను జ్ఞాపకము చేసుకునుట ద్వారా ఆ సందేహమును మనము నివారించవచ్చు. ప్రవక్తలను గురించిన ఈ విషయములను మనము జ్ఞాపకము చేసుకుంటే వారి మాటలను నేటి మన ప్రపంచమునకు అనువర్తించగలుగుతాము.